We continue our study today in all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈనాడు కొనసాగిద్దాం.
This is the series we've been doing for the past number of sessions, and we are today at Matthew chapter 23 and verse 26.
దీన్ని మనము కొన్ని అధ్యయనములుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ రోజు మత్తయి సువార్త 23వ అధ్యాయం 26వ వచనానికి మనం వచ్చాం.
So Jesus said, "You blind Pharisee, first clean the inside of the cup and of the dish, so that the outside of it may also be clean."
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, గ్రుడ్డి పరిసయ్యుడ, గిన్నెయు పళ్ళెము వెలుపుట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము.
The mark of a hypocrite, he called them hypocrites in the previous verse, is that his inner life does not correspond to his outer life.
ఇంతకు ముందు వచనంలో ఆయన వారిని వేషధారులు అని పిలిచారు. వేషధారికి గుర్తు ఏంటంటే వాళ్ళ యొక్క బాహ్య జీవితము అంతరంగ జీవితానికి సరిపోయేటట్లు ఉండదు.
And I would say this is true of the vast majority of people who call themselves believers.
మేము విశ్వాసులము అని పిలుచుకునే అనేక మంది జీవితాల్లో ఇది నిజమని నేను చెప్తున్నాను.
Now the sad thing is they don't even seem to be concerned about it.
విచారకరమైన విషయం ఏంటంటే దీని గురించి వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోరు.
If they were concerned about it, the Lord would have led them into victory.
ఒకవేళ వాళ్ళు దాని గురించి పట్టించుకుంటూ ఉంటున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని విజయం వైపు నడిపించేవారే.
But when they are not concerned about it, then the Lord doesn't lead them further.
కానీ వాళ్ళు దాని గురించి పట్టింపు కలిగిలేనట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇక ముందుకు నడిపింపలేరు.
This is the tragedy.
ఇదంతా విచారకరం.
Here it says, first clean the inside of the cup.
ఇక్కడ ఏం చెప్పబడిందంటే మొట్టమొదట గిన్నెను లోపల శుద్ధిపరచాలి.
In other words, concentrate on the inside first and not the outside.
ఇంకో మాటలో చెప్పాలంటే మొట్టమొదట అంతరంగం గురించి మనం దృష్టి సారించాలి, కానీ బాహ్య సంబంధమైన దాని గురించి కాదు.
So you need to ask yourself, which part of your life do you concentrate on?
కాబట్టి నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకో, నీ జీవితంలో దేని గురించి నీవు దృష్టి సారిస్తున్నావు?
Which is more important?
ఏది అత్యంత ప్రాముఖ్యమైనది?
In a building, you can have a skyscraper.
ఒక భవంతిని మనం చూసినట్లయితే నీవు ఆకాశ హర్మయాలను కూడా కలిగి ఉండొచ్చు.
మేబీ 70-80 ఫ్లోర్స్.
ఒక 70-80 అంతస్తులను కలిగి ఉన్న భవనాన్ని నువ్వు కలిగి ఉండొచ్చు.
దట్స్ విజిబుల్.
అది కనపడుతుంది.
Underneath that is a foundation.
దాని క్రింద ఒక పునాది ఉంటుంది.
Which do you think is more important?
అందులో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదని నువ్వు అనుకుంటున్నావు?
Those upper floors or the foundation?
పై కనపడే అంతస్తులా లేక పునాదా?
Any contractor or engineer will tell you, the strength of those upper floors depends 100% on the strength of the foundation.
ఏ కాంట్రాక్టర్ని అడిగినా ఇంజనీర్ని అడిగినా చెప్పేది ఏంటంటే ఆ అంతస్తుల యొక్క బలం అంతా కూడా ఆ పునాది యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది.
If the foundation is weak, even a building with one floor will collapse.
ఒకవేళ పునాది బలహీనంగా ఉన్నట్లయితే ఆ భవంతిలో ఒక అంతస్తున్నా కూడా అది కూలిపోతుంది.
That's why engineers concentrate on laying a good foundation.
అందుకే ఇంజనీర్లు ఏం చేస్తారంటే ఒక మంచి పునాదిని వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
Jesus also said about laying a good foundation.
ఒక మంచి పునాదిని వేసుకోవటం గురించి యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పారు.
బట్ ఆన్ దట్ ఫౌండేషన్ వీ మస్ట్ బిల్డ్ అ సూపర్ స్ట్రక్చర్.
కానీ ఆ పునాది మీద మనం తర్వాత భవంతిని కట్టాలి.
ఇఫ్ యూ డోంట్ యూ లైక్ దట్ మ్యాన్ జీసస్ స్పోక్ అబౌట్ హూ డిడ్ వాంట్ బి అ డిసైపుల్.
ఒకవేళ నీవు ఆ విధంగా లేనట్లయితే శిష్యుడు కాదలుచుకొని ఒక వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నీవు కూడా ఉంటావు.
He spoke about discipleship in Luke 14:26-33.
శిష్యత్వం గురించి ఆయన లూకాసు వార్త 14:26-33 వచనాల్లో చెప్పారు.
And in the middle of that he speaks about someone who doesn't want to be a disciple.
దాని మధ్యలో ఆయన ఈ విధంగా చెప్పారు, శిష్యుడు కాదలుచుకొని వ్యక్తి గురించి.
What does he do? He just lays a foundation, doesn't build anything.
అతడు ఏం చేస్తాడు? పునాది వేస్తాడు, కానీ దాని మీద ఏమీ కట్టడు.
There's no super structure.
దాని మీద ఎటువంటి భవంతి మనకు కనపడదు.
Either that or we could say a person like Jesus said in Matthew chapter 7 verse 26 onwards.
ఆ విధంగానే ఉంటుంది లేక యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం నుండి చెప్పినట్లుగానే ఉంటుంది.
The foolish man who built a house but with no foundation.
ఇక్కడ ఒక బుద్ధిహీనుడు ఇంటిని కట్టుకున్నాడు కానీ పునాది లేదు.
These are two opposites.
ఈ రెండు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి.
Both are foolish.
ఇద్దరు కూడా బుద్ధిహీనులే.
We need a foundation and on that we build a superstructure.
మనకు పునాది కావాలి, దాని మీద మనం భవంతిని కడతాం.
And so here the Lord tells the Pharisees, first lay the foundation.
కాబట్టి ఇక్కడ ప్రభు పరిసయ్యులకు చెప్తున్నాడు, మొట్టమొదట మీరు పునాదిని వేసుకోవాలి.
And then don't stop there, build a superstructure.
కానీ అక్కడ ఆగిపోవద్దు, దాని మీద ఒక భవంతిని కట్టండి.
But in case of our life, it's like this.
మన జీవితం విషయంలో ఈ విధంగా ఉంటుంది.
That if you take care of the inside, the outside will automatically take care of itself.
మన అంతరంగ జీవితాన్ని మనం సరిగా చూసుకున్నట్లయితే మన బాహ్య జీవితం అనేది దానంతటికి అదే బాగుపడుతుంది.
There's no doubt about it.
అందులో ఎటువంటి సందేహము లేదు.
You put the seed in the ground and water it, it'll automatically come up.
భూమిలో మనం విత్తనాన్ని విత్తి నీరు పోస్తూ ఉన్నట్లయితే దానంతటికి అదే పైకి వస్తుంది.
That inner life,
ఆ అంతరంగ జీవితం,
for example, if I allow my mind to be renewed so that I'm not angry with people, I will not commit murder.
ఉదాహరణకు నా హృదయంలో కోపం లేకుండా నా మనస్సును నేను రూపాంతరపరచుకోవటానికి అంగీకరించినట్లయితే నేను ప్రజలను హత్య చేయను.
If my inner attitude is right, then the outer life will be okay.
అంతరంగంలో నా వైఖరి సరిగున్నట్లయితే నా బాహ్య జీవితం బాగానే ఉంటుంది.
If in my inner life I don't lust after women, I'm not in danger of committing adultery.
నా హృదయంలో నేను స్త్రీలను మోహపు చూపులు చూడకుండా ఉన్నట్లయితే నేను వ్యభిచారం చేసే ప్రమాదంలో ఉండను.
If I'm in my inner life, I've decided to love my enemies, I will have no problem externally loving my neighbors.
నా శత్రువుల్ని ప్రేమించాలని నా అంతరంగ జీవితంలో నేను నిర్ణయం తీసుకున్నట్లయితే నా పొరుగు వారిని ప్రేమించే విషయంలో నాకు ఎటువంటి సమస్య ఉండదు.
సో యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు క్లీన్ అప్ యువర్ ఎక్స్టర్నల్ లైఫ్ ఇఫ్ యూ క్లీన్ ది ఇన్సైడ్.
కాబట్టి నీవు లోపల శుద్ధి చేసుకున్నట్లయితే వెలుపల శుద్ధి చేయడానికి నీవేమీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు.
ఇట్స్ సంథింగ్ లైక్ దిస్, యు నో, వి టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ద లా వాజ్ లైక్ ఎ tube of ointment that I could use on my body whenever I have a sore.
Idela untundante dharma shastramu elantidante na shariram meda emaina pundlainappudu nenu raaskunde ointment laa untundi.
It's a very effective ointment.
Adento baaga panchese ointment lantidi.
I get a sore and I rub the ointment and it goes off.
Naake emaina pundlu vachina ventane nenu ointment raaskunna ventane taggipothundi.
But tomorrow it comes on the other hand.
కానీ రేపటి దినమున ఇంకో చేతి మీద వస్తుంది అది.
And then I have to rub the ointment there, it goes off, then it comes on my leg.
అప్పుడు నేను మరలా ఆయింట్మెంట్ పెడతాను, ఇంకో రోజు నా కాలి మీద వస్తుంది.
And then somewhere else.
ఆ తర్వాత ఇంకో చోట వస్తుంది.
So I need this tube of ointment all the time to keep my external body looking clean.
కాబట్టి నా ఈ బాహ్య సంబంధమైన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతిసారి కూడా నాకు ఈ ఆయింట్మెంట్ అవసరం.
But the inner disease that causes these sores on my hands never healed.
Kani asli pundla anedi deni valla aithe vastunayo aa lopulo unna jabbu maatram taggatledu.
I just go around rubbing this ointment every day.
Prati roju kuda nenu ee ointment pusukuntu untunanu.
That's how the law was.
Dharma shastram aa vidhanga undedi.
All the thou shalls and thou shalt nots were meant to prevent sin from coming forth and destroying the nation.
ధర్మశాస్త్రంలో నీవు అది చేయకూడదు, ఇది చేయాలి అని చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా దేనికంటే వారు ఒకవేళ పాపము చేసి దేశాన్ని పాడు చేస్తారేమో దాన్ని చేయకుండా ఉండటానికి.
And that's what the law is.
ధర్మశాస్త్రం ఆ విధంగా ఉండేది.
That's why we have all the laws in different countries.
అందుకే మనకు వేర్వేరు దేశాల్లో వేర్వేరు చట్టాలు ఉంటాయి.
If you violate it, you're jailed or you're hanged or something like that.
ఒకవేళ వాటిని అతిక్రమించినట్లయితే నీవు చెరసాల్లో వేయబడతావు లేక ఉరి తీస్తారు.
That's the way you preserve countries with certain law and order.
ఆ విధంగా కొన్ని చట్టాలను చేసి దేశాన్ని వాళ్ళు కాపాడతారు.
And all those laws are basically based on the Ten Commandments.
ఆ చట్టాలన్నీ కూడా ప్రాథమికంగా ఈ పది ఆజ్ఞలను ఆధారం చేసుకునే ఉంటాయి.
But Jesus came with an axe to the root and saying, I want to deal with the problem at its root.
కానీ యేసుక్రీస్తు ప్రభు గొడ్డలతో వచ్చి చెట్ల వేరును పెట్టి నేనిప్పుడు ఈ సమస్యకు మూల కారణాన్ని తొలగిస్తానని చెప్తున్నారు.
It's like somebody saying, a doctor saying, hey listen, there's a new antibiotic that's been discovered.
ఇది ఎలా ఉంటుందంటే ఒక వైద్యుడు ఈ విధంగా చెప్తాడు, కొత్త యాంటీబయాటిక్ ని కనిపెట్టారు.
Which if you take, it will deal with the problem that's causing the sores inside your body.
దాన్ని నువ్వు తీసుకున్నట్లయితే అసలు ఈ పుండ్లు రావటానికి కారణమైన జబ్బుని అది నయం చేస్తుంది అని చెప్తాడు.
And then you won't need this tube of ointment.
అప్పుడు నీకు ఇంక ఈ ఆయింట్మెంట్ తో పని ఉండదు.
You can throw away the tube of ointment because the problem is solved inside with the antibiotic and then you won't get these sores.
నీవు ఆయింట్మెంట్ ని పారేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆ పుండ్లకు మూల కారణమైన జబ్బునే ఈ యాంటీబయాటిక్ నయం చేస్తుంది.
దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ గ్రేస్.
ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న తేడా ఇది.
సో విచ్ ఇస్ బెటర్, ది యాంటీబయాటిక్ ఆర్ ది ట్యూబ్ ఆఫ్ ఆయింట్మెంట్?
కాబట్టి ఏది శ్రేష్టమైనది, యాంటీబయాటిక్ లేక ఆయింట్మెంట్?
విచ్ ఇస్ బెటర్, గ్రేస్ ఆర్ లా? ఇట్స్ సో క్లియర్.
కాబట్టి ఏది శ్రేష్టమైనది, కృప ధర్మశాస్త్రమా? ఇదెంతో స్పష్టంగా ఉంది.
బట్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ వెన్ దే టాక్ అబౌట్ గ్రేస్ దే థ్రో అవే ద tube of ointment and they haven't taken the antibiotic and they keep getting sores.
కాని అనేక మంది కృపను గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆయింట్మెంట్ ని పడేశారు కానీ యాంటీబయాటిక్ ని అయితే తీసుకోవటం లేదు, అందుకే వాళ్ళకి మరలా మరలా పుండ్లు వస్తున్నాయి.
And that's why Christians, the life of the average Christian is 100 times worse than the life of a God-fearing Jew who lived under the law.
అందుకే ధర్మశాస్త్రం కింద దేవుని భయం కలిగి జీవించే యూదుడి కంటే కూడా ఒక సగటు క్రైస్తవుని యొక్క జీవితం 100 రెట్లు తక్కువగా ఉంది.
Because he at least had the tube of ointment.
ఎందుకంటే ఆ యూదునికి కనీసం ఆయింట్మెంట్ ఉంది.
Here's a Christian who talks about grace, doesn't have the tube of ointment and doesn't even have take the antibiotic.
కానీ ఇక్కడ కృపను గురించి మాట్లాడుతున్న క్రైస్తవుని మనం చూసినట్లయితే అతని దగ్గర ఆయింట్మెంట్ లేదు కానీ యాంటీబయాటిక్ కూడా తీసుకోవటం లేదు.
సో we should throw away the tube of ointment only when we have taken the antibiotic.
కాబట్టి మనం యాంటీబయాటిక్ ని తీసుకున్న తర్వాత మాత్రమే ఆ ట్యూబ్ ని పడేయవచ్చు.
We can throw away law when we have got that inner grace that's purified our inner life.
మన అంతరంగ జీవితములను అంతరంగ కృప పరిశుద్ధపరిచిన తర్వాత మాత్రమే ఆ ఆయింట్మెంట్ మనం పడేయవచ్చు.
Otherwise you better keep the law.
లేనట్లయితే ధర్మశాస్త్రం క్రింద ఉండటమే మంచిది.
So that's what we see here.
అదే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఇఫ్ యూ డీల్ విత్ ద ప్రాబ్లమ్ ఇన్ సైడ్ దేర్ విల్ బి నో నీడ్ టు డీల్ విత్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఇట్స్.
నీవు సమస్యను లోపలే సరిచేసుకున్నట్లయితే నీవు బయట ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు.
సేస్ హియర్ యు క్లీన్ ద ఇన్సైడ్ ఆఫ్ ద కప్ ఆఫ్ ద డిష్.
నీవు గిన్నెను పళ్ళెమును లోపల శుద్ధి చేసినట్లయితే.
అండ్ సో దాట్
ఆ విధంగా చేసినట్లయితే.
నోటిస్ దాట్ సో దాట్ ది అవుట్ సైడ్ విల్ ఆటోమేటిక్లీ బికమ్ క్లీన్.
ఆ విధంగా చేసినట్లయితే వెలుపట దానంతటికి అదే శుద్ధి చేయబడుతుంది.
ఇఫ్ యు డీల్ విత్ ది ఇన్సైడ్ ది అవుట్ సైడ్ విల్ బి క్లీన్.
నీవు అంతరంగంలో లోపల సరిచేసుకున్నట్లయితే వెలుపట కూడా శుద్ధి చేయబడుతుంది.
హి డజంట్ సే ఫస్ట్ క్లీన్ ది ఇన్సైడ్ అండ్ దెన్ గో అండ్ క్లీన్ ది అవుట్ సైడ్.
నీవు ముందు లోపల శుద్ధి చేసి తర్వాత వెలుపల శుద్ధి చేయమని చెప్పలేదు ఇక్కడ.
There will be no need to clean the outside.
Velukuta shuddhi cheyalsina avasaram ledu.
The inside will automatically be clean.
Nu lopala shuddhi cheskunnatlayite velupula danantatiki ade shuddhi cheyabadtundi.
And he says, but you scribes and Pharisees are like whitewashed tombs.
Kani shastrulara pariseyilara meeru sunnam kottina samadhalanu poli unnaru ani ayan cheptunaru.
The outside looks so beautiful.
Velupula shrungaramuga agapannu gaani.
You know how grandly tombs are made sometimes.
మనం సమాధులను చూసినట్లయితే ఒక్కోసారి అవి ఎంతో బాగా అలంకరించబడతాయి వెలుపల.
బట్ ఇన్సైడ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ డెడ్ మెన్స్ బోన్స్.
కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతోనూ నిండి ఉంటాయి.
లుక్ అట్ ది ఇలస్ట్రేషన్స్ ది లార్డ్ యూజెస్.
ఇక్కడ ప్రభు ఉపయోగించే సాదృశ్యాలను చూడండి.
డెత్ ఇన్సైడ్,
లోపల మరణము.
బట్ సచ్ బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఆన్ ది అవుట్సైడ్.
కానీ వెలుపల మనం చూసినట్లయితే ఎంతో బాగా అందంగా అలంకరించబడి ఉంటాయి.
పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెనీ మెనీ క్రిస్టియన్స్.
అనేక మంది క్రైస్తవుల గురించిన పరిపూర్ణమైన వివరణ ఇది.
వన్ లుక్ సో నైస్ ఆన్ ది అవుట్సైడ్ విత్ దేర్ సింగింగ్ అండ్ దేర్ ప్రీచింగ్ అండ్ దేర్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ దే గివ్ ఆఫ్ క్రిస్టియానిటీ.
వెలుపలకు చూసినట్లయితే వాళ్ళు బాగా పాడుతుంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు, ఎంతో మంచి క్రైస్తవులుగా వాళ్ళు ముద్ర వేస్తూ ఉంటారు.
దే గ్రాండ్ కేథీడ్రల్స్ అండ్ బిల్డింగ్స్ బట్ ద ఇన్నర్ లైఫ్ ఇస్ కరప్ట్.
పెద్ద పెద్ద దేవాలయాలు భవనాలు ఉంటాయి, కానీ వారి యొక్క అంతరంగ జీవితం ఎంతో చెడిపోయి ఉంటుంది.
ఈవెన్ సో మెనీ ఆఫ్ యూ అవుట్వర్డ్లీ అపియర్ రైచియస్ టు మెన్.
మీరు కూడా అనేక మంది చూసినట్లయితే బయటకు మనుషుల దృష్టిలో ఎంతో నీతిమంతులుగా కనపడతారు.
బట్ ఇన్వర్డ్లీ యు ఆర్ ఫుల్ ఆఫ్ హిపోక్రసీ అండ్ లాలెస్నెస్.
కానీ లోపల చూసినట్లయితే మీలో ఎంతో వేషధారణం ఉంది, అక్రమం ఉంది.
దెన్ హి గోస్ ఆన్ టు సే, యూ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్ హిపోక్రిట్స్, యూ బిల్డ్ ద టూంబ్స్ ఆఫ్ ద ప్రాఫిట్స్.
ఆయన ఇంకా చెప్తూ, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టిస్తూ ఉన్నారు.
అండ్ అడోర్న్ ద మాన్యుమెంట్స్ ఆఫ్ ద రైచియస్,
నీతిమంతుల గోరీలను శృంగారిస్తూ ఉన్నారు.
అండ్ సే, వీ హావ్ బీన్ లివింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ అవర్ ఫాదర్స్, వీ వుడ్ నాట్ హావ్ బీన్ పార్ట్నర్స్ విత్ దెమ్ ఇన్ షేరింగ్ ద బ్లడ్ ఆఫ్ ద ప్రాఫిట్స్.
మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని మీరు చెప్పుకుంటున్నారు.
Consequently, you bear witness against yourself that you are sons of those who murdered the prophets.
అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
This is a very common thing.
ఇది సాధారణంగా జరిగే విషయం.
It's very easy to admire the saints who lived 300 years ago, 200 years ago, who are dead and gone.
200 సంవత్సరాల క్రితం, 300 సంవత్సరాల క్రితం జీవించి చనిపోయిన పరిశుద్ధుల్ని అభినందించటం ఎంతో సులభం.
And in their lifetime, those saints were called by all types of bad names.
కాని ఆ పరిశుద్ధులు వాళ్ళు జీవించిన దినాల్లో వాళ్ళు రకరకాల పేర్లు పెట్టి పిలువబడ్డారు.
Heretics, false prophets, and Beelzebul, etc.
తప్పుడు సిద్ధాంతాలు బోధించేవాడని, అబద్ధ ప్రవక్త అని, బయల్జబూల్ అని.
But now that they are dead and gone, people sing their praises.
కానీ వాళ్ళు మరణించి వెళ్లిపోయిన తర్వాత వాళ్ళని ఇప్పుడు ఉన్నవాళ్ళు అభినందిస్తూ ఉంటారు.
దిస్ ఇస్ ట్రూ ఆఫ్ ఆల్ ద గ్రేట్ మెన్ దట్ ఇవాంజెలికల్ క్రిస్టియన్స్ అడ్మైర్.
ఇవాంజెలికల్ క్రైస్తవులు అభినందించే అందరి విషయంలో కూడా ఇది నిజమే.
Whether it's Martin Luther or John Wesley or William Booth or D.L. Moody or Charles Finney or
మార్టిన్ లూథర్ అయినా, జాన్ వెస్లీ అయినా, విలియం బూత్ అయినా, డిఎల్ మూడీ అయినా, చార్లెస్ ఫిన్నీ అయినా,
it's very easy to admire all of them.
వారందర్నీ కూడా అభినందించడం ఎంత సులభం.
You know, these ancient prophets.
ఈ పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలను మనం చూసినట్లయితే,
God's men whom God raised up to stand for him and to bring forth a certain truth.
వాళ్ళు దైవజనులు, దేవుని కోసం వాళ్ళు నిలబడాలని, సత్యాన్ని బయటకు తీసుకొని రావాలని దేవుడు వారిని లేపుకున్నాడు.
But in their lifetime, all those people were called heretics and false prophets and called by all types of bad names.
కాని వాళ్ళు జీవిస్తున్న దినాల్లోనైతే తప్పుడు సిద్ధాంతాలను బోధించేవాడు, అబద్ధ ప్రవక్త అని రకరకాల చెడ్డ పేర్లతో పిలువబడ్డారు.
Now we sing their praises.
కాని ఇప్పుడైతే వాళ్ళను అందరూ అభినందిస్తూ ఉంటారు.
So living prophets are today are maligned in exactly the same way.
కాబట్టి ఎవరైతే ఇప్పుడు జీవిస్తున్నారో అటువంటి ప్రవక్తలు అదే విధంగా దూషించబడుతూ ఉన్నారు.
If there's a living prophet anywhere in the world, he'd invariably be called a heretic and a false teacher and a cult leader and all types of names like that, just like those people were called 150 years ago.
150 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా ఏ విధంగా పిలువబడ్డారో ఈనాడు కూడా ఈ ప్రపంచంలో ఎవరైనా నిజమైన ప్రవక్త ఉన్నట్లయితే వారిని కూడా ఇదే విధంగా పిలుస్తూ ఉంటారు, అబద్ధ బోధకుడని, తప్పుడు సిద్ధాంతాలను బోధించేవాడని, మత భ్రష్టత్వాన్ని బోధించే ఒక నాయకుడని.
బట్ వెయిట్ టిల్ దిస్ ప్రాఫెట్ డైస్ అండ్ 50 ఇయర్స్ లేటర్ దే విల్ బి ఎక్నాలెడ్జింగ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫెట్.
కానీ ఈ ప్రవక్త మరణించిన 50 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవక్త అని అందరూ గుర్తిస్తారు.
దిస్ హెస్ బీన్ ద హిస్టరీ throughout 2000 years of church history of how Christians deal with the dead and with the living.
క్రైస్తవులు బ్రతుకున్న వారిని మరణించిన వారిని ఏ విధంగా చూశారు అని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర ఇది.
So that's what he's saying here.
అదే ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నారు.
He says, oh, we would not have murdered those prophets who lived in the ancient times like Isaiah and Zechariah and all who were killed by our fathers.
మన పితరుల చేత చంపబడిన యెషయ్య జకర్య వారి దినముల్లో మనం ఉన్నట్లయితే మనము చంపేవారం కాదు అని మీరు అనుకుంటున్నారు.
We would not have done that.
మనం ఆ విధంగా చేసి ఉండేవాళ్ళం కాదని మీరు అనుకుంటున్నారు.
They made monuments on the tombs of these people.
వాళ్ళ యొక్క సమాధులను మీరు గుర్తులుగా కట్టించుకుంటున్నారు.
But the fact is, how were they treating the greatest prophet who was walking in them is Jesus Christ.
కాని నిజానికి అందరికంటే గొప్ప ప్రవక్త అయిన యేసుక్రీస్తు ప్రభువే వాళ్ల మధ్య సంచరిస్తుంటే వాళ్ళు ఆయన ఎలా చూస్తున్నారు?
That showed up their hypocrisy.
అది వారి యొక్క వేషధారణను చూపిస్తుంది.
And then further,
ఆ తర్వాత మనం ఇంకా చూసినట్లయితే,
fill up then the measure of the guilt of your fathers, he says.
మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి అని చెప్తున్నారు.
You serpents, verse 33, you brood of vipers, how shall you escape the sentence of hell?
Sarpamulara, sarpasantanama, naraka shikshana meer elagu tappinchukondaru, 33va vachanam.
We are trying to understand all that Jesus taught.
Yesu bodhinchindanta kuda ardham chesukodaniki manam prayatnistu unnam.
By his life, by the way he spoke and his words,
tana jeevitham dwara, tanu maatladina vidhanam dwara, tana maatala dwara,
a Christ like person is one who behaves like Christ and talks like Christ.
క్రీస్తును పోలిన ఒక వ్యక్తి క్రీస్తు వలె ప్రవర్తిస్తాడు, క్రీస్తు వలె మాట్లాడతాడు.
What would you say of a preacher who looked at people and said, you serpents, you brood of vipers, how will you escape the sentence of hell, to religious people sitting with their Bibles in a congregation?
మతానుసారులైన వ్యక్తులు బైబిల్ చేతిలో పెట్టుకుని ఒక గుంపులో కూర్చొని ఉన్నప్పుడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు అని చెప్పే ఒక బోధకుడిని గురించి మీరేమనుకుంటారు?
Would you ever think that that person could be Christ like?
ఆ వ్యక్తి క్రీస్తుని పోలి ఉన్నాడని మీరు అసలు ఎప్పుడైనా ఆలోచించగలరా?
He may be the greatest prophet in your generation as Jesus was in his generation.
యేసుక్రీస్తు ప్రభువారు తన తరములో ఉన్నట్లుగా ఈ వ్యక్తి తన తరములో గొప్ప ప్రవక్త అయ్యుండొచ్చు.
But because of a faulty understanding of Christ likeness, you may say he's very lacks grace.
క్రీస్తుని పోలి ఉన్నటువంటి ఏంటో మనకు తప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఈ వ్యక్తి కృపను కలిగి లేడని మనం అనుకుంటాం.
హీస్ నాట్ క్రైస్ట్ లైక్.
అతడు క్రీస్తును పోలి లేడనుకుంటాం.
యు నో దిస్ హోల్ ఫ్రేజ్ క్రైస్ట్ లైక్ ఈజ్ యూజ్డ్ బై పీపుల్ హూ డోంట్ నో వాట్ క్రైస్ట్ ఇస్ లైక్.
ఈ క్రీస్తును పోలి ఉండటం అని చెప్పేవాళ్ళు చాలా మంది అసలు క్రీస్తు ఎలా ఉంటాడో తెలియకుండా చెప్తారు.
దాట్స్ హౌ దే డిసీవ్ దెమ్సెల్వ్స్ అండ్ డిసీవ్ అదర్స్ హూ డోంట్ నో ద బైబుల్ హూ హావెంట్ రెడ్ ద గాస్పెల్స్.
అందుకే వాళ్లను వాళ్లు మోసం చేసుకుంటూ బైబిల్ చదవని, సువార్తలను చదవని ఈ వ్యక్తులను కూడా వాళ్ళు మోసం చేస్తుంటారు.
We need to have a balanced understanding of what it is to be Christ like.
క్రీస్తును పోలి ఉండటం అంటే సమతుల్యమైన గ్రహింపును మనం కలిగి ఉండాలి.
Verse 34, behold, I am sending you prophets and wise men and scribes, the Lord says.
ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. 34వ వచనం.
Some of them you will kill and crucify.
మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు.
Some of them you will scourge in your synagogues and persecute from city to city.
కొందరిని మీ సమాజ మందిరముల్లో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు.
This is the lot of any true prophet whom God sends.
దేవుడు పంపిన ఏ నిజమైన ప్రవక్తకైనా జరిగేది ఇదే.
I am sending, says the Lord.
నేను మీ యొద్దకు పంపుతున్నాను అని ప్రభువు చెప్తున్నాడు.
When I send you a prophet,
నేను మీ యొద్దకు ఒక ప్రవక్తను పంపించాను.
When I send you a man who preaches and lives according to the scripture,
లేఖనాల ప్రకారం జీవించి దాని ప్రకారం బోధించే ప్రవక్తను మీ దగ్గరకు పంపించాను.
You will kill some of them, you'll crucify some of them.
వారిలో కొంతమందిని మీరు చంపించారు, కొంతమందిని సిలువ వేశారు.
యూ విల్ స్కర్జ్ దెమ్ ఇన్ యువర్ సినగాగ్స్.
మీ సమాజ మందిరముల్లో వారిని కొరడాలతో కొట్టించారు.
యూ విల్ పర్సిక్యూట్ దెమ్ ఫ్రమ్ వన్ సిటీ టు సిటీ అనదర్ సిటీ.
వారిని పట్టణం నుండి పట్టణమునకు తరిమారు.
కాలింగ్ దెమ్ ఆల్ టైప్స్ ఆఫ్ నేమ్స్.
అన్ని రకాల పేర్లను పెట్టి వాళ్ళని పిలిచారు.
చేస్ దెమ్ రౌండ్ హియర్ అండ్ దేర్.
వాళ్ళను ఒక చోట నుండి మరొక చోటకు తరిమారు.
So that upon you may fall the guilt of all the righteous blood shed on the earth, from the blood of righteous Abel to the blood of Zechariah the son of Berechiah, whom you murdered between the temple and the altar.
నీతిమంతుడైనా హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్య రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకు వచ్చును.
I say to you, all these things shall come upon this generation.
ఇవన్నీ ఈ తరం వారి మీదకు వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
So the Lord was saying here, what would be the fate of a true prophet of God?
దేవుని యొక్క నిజమైన ప్రవక్త భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇక్కడ ప్రభు చెప్తున్నారు.
A true prophet is never popular in Christendom.
ఒక నిజమైన ప్రవక్త క్రైస్తవత్వంలో ఎప్పటికీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోలేడు.
Those who really fear God will love him and respect him.
ఎవరైతే దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ ప్రవక్తను ప్రేమిస్తారు, గౌరవిస్తారు.
Like the people who really feared God in Jesus' time.
యేసు క్రీస్తు ప్రభు వారు జీవించిన దినముల్లో కూడా ఎవరైతే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో,
loved and respected him and were willing to lay down their lives for him, like the 11 disciples for example.
ఆయన్ను ప్రేమించారు, గౌరవించారు, ఆయన కోసం తమ ప్రాణాలను కూడా పెట్టడానికి సిద్ధపడ్డారు ఆ 11 మంది శిష్యులు అదే విధంగా చేశారు.
But the multitudes of people who studied the scriptures and who were evangelical in doctrine in that time, the Pharisees, they thought he was the prince of devils and called him all types of names.
కానీ ఆ సమయంలో లేఖనాలను బాగా చదివిన అనేక మంది వారి సిద్ధాంతాలు సరిగా ఉన్న పరిసయ్యులు ఏం చేశారంటే ఆయన దయ్యములకు అధిపతి అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలిచారు.
We must remember this is exactly the same in Paul's time.
పౌలు సమయంలో కూడా అదే జరిగింది, మనం గుర్తుంచుకోవాలి దీన్ని.
The religious Jews thought Paul was a false teacher and heretic.
ఆ సమయంలో ఉన్న మత సంబంధులైన యూదులు పౌలుని ఏమన్నారంటే తప్పుడు సిద్ధాంతాలను బోధించే బోధకుడు అన్నారు.
But those who really loved him, the true disciples of Jesus, they really thought he was the apostle of God.
కానీ నిజంగా యేసు ప్రభువును ప్రేమించే శిష్యులు ఇతడు నిజంగా దేవుని నుంచి పంపబడిన అపోస్తలుడు అని గౌరవించారు.
So your view of a true servant of God,
కాబట్టి నీవు ఒక నిజమైన దైవజనుణ్ణి ఏ విధంగా చూస్తున్నావు అన్నదాన్ని బట్టి,
లెట్ మీ టెల్ యు దిస్,
నేను దీన్ని చెప్తాను.
ద వే యూ లుక్ అట్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ప్రిటీ గుడ్ ఇండికేషన్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ కండిషన్.
ఒక నిజమైన దైవజనుణ్ణి నీవు ఏ విధంగా చూస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో చెప్పొచ్చు.
ఇఫ్ యూ డిస్పైజ్ హిమ్, యూ రివీల్ యువర్ స్పిరిచువల్ కండిషన్.
నీవు అతన్ని తృణీకరించినట్లయితే నీ ఆత్మీయ స్థితిని నీవే బయట పెట్టుకుంటున్నావు.
ఇఫ్ యూ వాల్యూ హిమ్, యూ నో యువర్ స్పిరిచువల్ కండిషన్.
అతనికి నీవు విలువిచ్చినట్లయితే నీ ఆత్మీయ స్థితి ఏంటో కూడా నీకు తెలుస్తుంది.
అండ్ జీసస్ డజంట్ సే ఆల్ దిస్ వితౌట్ ఎనీ హార్ట్.
యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ కూడా ఏదో హృదయం లేకుండా కఠినంగా చెప్పలేదు.
యూ సీ ద బ్యూటిఫుల్ బ్యాలెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ గ్రేస్ ఇన్ దిస్ సేమ్ చాప్టర్.
కృపకు సత్యముకు మధ్య ఉన్న అద్భుతమైన సమతుల్యతను ఈ అధ్యాయంలో మనం చూస్తాం.
హీ స్పీక్స్ సో హార్డ్ అగెన్స్ట్ ద ఫారిసీస్ రైట్ అప్ టు వర్స్ 36.
36 వచనం వరకు కూడా ఆయన పరిసయ్యుల మీద ఎంతో కఠినంగా మాట్లాడారు.
అండ్ దెన్ యు సీ దీస్ టెండర్ వర్డ్స్.
ఆ తర్వాత ఆయన ఎంతో మృదువుగా ఇక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తాం.
హీ వెప్ట్ ఓవర్ జెరూసలేం, ఇట్ సేస్ ఇన్ లూక్స్ గాస్పెల్.
ఆయన యెరూషలేమును గురించి ఏడ్చినట్లుగా లూకా సువార్తలో మనం చూస్తాం.
హీ లమెంటెడ్ ఓవర్ జెరూసలేం సేయింగ్, ఓ జెరూసలేం, జెరూసలేం, హూ కిల్స్ ద ప్రాఫిట్స్ అండ్ స్టోన్స్ దోస్ హూ ఆర్ సెంట్ టు హర్.
ఆయన యెరూషలేమును గురించి విలపిస్తూ ఈ విధంగా చెప్పారు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా.
How often I wanted to gather your children together, the way a hen gathers her chicks under her wings.
కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనను అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని.
And you were unwilling.
అయితే మీరు ఇష్టపడకపోతే.
Behold, your house is left to you desolate.
ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది.
I say to you, from now on, you shall not see me until you say, Blessed is he who comes in the name of the Lord.
ఇది మొదలుకొని ప్రభు పేరుట వచ్చువాడు స్తుతింపబడుగా కాని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను.
A time comes when the patience of God comes to an end.
దేవుని యొక్క దీర్ఘశాంతం సహనానికి ఒక సమయం అంటూ ఉంటుంది.
And the Lord waited 3.5 years.
ప్రభు 3.5 సంవత్సరాలు వేచి ఉన్నారు.
Waiting, waiting, waiting for Jerusalem, the people in Jerusalem, the religious people to turn and accept him.
యెరూషలేములో ఉన్న ప్రజలు మతానుసారంగా ఉన్న ప్రజలు తన వైపు తిరిగి తనను అంగీకరిస్తారని ప్రభు వేచి చూస్తూ ఉన్నారు, వేచి చూస్తూ ఉన్నారు.
And they rejected him, rejected him, rejected him.
ఆయన వాళ్ళు నిరాకరిస్తూ ఉన్నారు, నిరాకరిస్తూ ఉన్నారు, నిరాకరించారు.
They wanted to have nothing to do with him.
ఆయన్ను వారేమీ పట్టించుకోలేదు.
He was patient with them.
అయినా కూడా వారి ఏడ్ల ఆయన ఎంతో సహనంగా ఉన్నారు.
He longed to gather them like a hen gathers her chicks under her wings to protect them from danger and to lead them to God.
కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకుని అపాయం నుండి ఏ విధంగా అయితే కాపాడుతుందో ఆయన కూడా వారిని తన దగ్గరకు చేర్చుకుని దేవుని వైపు నడిపిద్దామనుకున్నాడు.
But they didn't want it.
అయినా కూడా వారు దాన్ని కోరుకోలేదు.
How often he says,
ఆయన ఎంత తరచుగా చెప్పారు కదా.
How frequently I wanted to do this.
నేను ఎంతో తరచుగా దీన్ని చేయాలనుకున్నాను.
How much I went here, traveled here day and night, not doing serving you for money or any gain, but to bless you.
నేను రాత్రిం పగళ్ళు కూడా అటు ప్రయాణాలు చేస్తూ ఇటు ప్రయాణాలు చేస్తూ మీ దగ్గరికి వచ్చాను. నేనేదో డబ్బు సంపాదించుకోవటానికి కాదు, కానీ కేవలం మిమ్మల్ని ఆశీర్వదించడానికే.
But you were not interested.
కానీ మీకు ఆసక్తి లేదు.
Now your house is left to you desolate.
ఇప్పుడు మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది.
It's not my father's house anymore.
ఇప్పుడు ఇది నా తండ్రి ఇల్లు కాదు ఇంకా.
Once upon a time he called it my father's house.
ఒకానొకప్పుడు ఇది నా తండ్రి ఇంటిగా పిలువబడింది.
Now it is your house.
ఇప్పుడు ఇది మీ ఇల్లు.
It's a sad thing when the Lord turns around to a church and says, This was my church, now it is yours.
యేసు క్రీస్తు ప్రభువారు ఒక సంఘం దగ్గరకు వచ్చి ఒకానొకప్పుడు ఇది నా సంఘము, ఇప్పుడైతే ఇది మీ సంఘము అని చెప్పినట్లయితే అదెంతో విచారకరమైన విషయం.
Go and do what you like with it.
మీ ఇష్టం వచ్చినట్లు దాని ఎడ్ల మీరు చేసుకోండి.
You know that the Lord has said that to many a church?
అనేక సంఘాలకు ప్రభు ఆ విధంగా చెప్పాడని మీకు తెలుసా?
And if you don't listen to the word of God, your church can become like that.
మీరు కూడా దేవుని మాటలు విననట్లయితే మీ సంఘం కూడా అలా అవుతుంది.
God sends you prophets to speak the word.
దేవుడు తన మాటలను తెలియజేయడానికి ప్రవక్తలను మీ దగ్గరికి పంపించాడు.
And the word of a prophet will not be something that tickles your ears.
ప్రవక్త యొక్క మాటలు అంటే ఏదో మిమ్మల్ని గిలిగింతలు పెట్టేటట్లుగా ఉండవు, కానీ
it will be a hard word to remove the cancers from your life.
మీ జీవితంలో ఉన్న క్యాన్సర్ ను తొలగించడానికి అవి ఎంతో కఠినమైన మాటలుగా ఉంటాయి.
You reject it, keep rejecting it, one day God's patience comes to an end.
మీరు ఆ మాటలను నిరాకరించి నిరాకరిస్తూనే ఉన్నట్లయితే దేవుని యొక్క సహనానికి కూడా అంతం ఉంటుంది.
And he says, your house is left to you desolate.
అప్పుడు మీ ఇల్లు మీకు విడవబడుతుంది అని ప్రభువు చెప్తారు.
And he says, from now on you won't see me anymore.
ఇప్పటి నుండి మీరు నన్ను చూడరు.
I'm going.
నేను వెళ్తున్నాను.
And soon after that he left. Ascended to heaven.
ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లారు, పరలోకమునకు ఆరోహణమై వెళ్లిపోయారు.
And he says, you will not see me again till one day you see me coming in glory in the second coming and you'll say, blessed is he who comes in the name of the Lord.
నేను మరలా మహిమతో రెండవసారి ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు కూడా నన్ను ఇక మీరు చూడరు.
By the time that generation and many other generations would have died and gone to hell.
అప్పటికి అనేక తరాలు చనిపోయి బహుశా నరకానికి కూడా వెళ్తారు.
It's a tremendous thing, it's a tremendous tragedy when a generation of leaders reject the word of God.
ఒక తరంలోని నాయకులు దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించడం తిరస్కరించడం అనేది ఎంతో విచారకరమైన విషయం, భయంకరమైన విషయం.
How many other people it affects?
దాని ప్రభావం ఎంత మంది మీద ఉంటుందో కదా.
Every pastor, elder, servant of God must take seriously his responsibility to lead people to the truth of God.
దేవుని యొక్క ప్రజలను దేవుని యొక్క సత్యం వైపు నడిపించడానికి ప్రతి కాపరి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి దైవ సేవకుడు కూడా ఎంతో తీవ్రంగా తీసుకోవాలి.
We now come to chapter 24.
ఇప్పుడు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనికి వచ్చాం.
And Jesus came out from the temple where he was speaking and he was going away.
యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇంతకు మునుపు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు.
When his disciples came up to point out the temple buildings to him.
Tana shishyulu ayanaku devalayapu kattadalanu choopistu vacharu.
This is what a beautiful building this is.
Idi enta andamaina kattadamo kada ani tana shishyulu ayanaku choopistu unnaru.
And he answered and said to them, Do you see all these things? You not see them? Truly I say to you, not one stone here will be left upon another which will not be torn down.
అందుకైన మీరు ఇవన్నీ చూచుతున్నారు గదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను.
He was prophesying.
ఆయన ప్రవచిస్తూ ఉన్నారు.
This temple will be torn down completely.
ఈ దేవాలయం సంపూర్ణంగా పడద్రోయబడుతుంది.
There won't be one stone left on top of the other.
ఒక్క రాయి కూడా ఇంకొక రాయి మీద నిలబడి ఉండదు.
It was something that was going to take place in the future.
అది భవిష్యత్తులో జరగబోయే సంఘటన.
We know from history that it took place 40 years later when the Roman general came and destroyed the temple.
మనం చరిత్రలో చూసినట్లయితే 40 సంవత్సరాల తర్వాత రోమా సైనికులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టారు.
But Jesus was prophesying as the Spirit inspired him of what was going to happen.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయే విషయం గురించి ఆత్మ ప్రేరేపణ చేత ప్రవచిస్తూ ఉన్నారు.
And when the disciples heard it,
ఈ మాటలు శిష్యులు విన్న తర్వాత,
he was sitting in the Mount of Olives and the disciples came to him privately.
ఆయన ఒలీవుల కొండ మీద కూర్చుండున్నప్పుడు శిష్యులు ఆయన యద్దకు ఏకాంతంగా వచ్చారు.
And said, tell us, when's that going to be?
ఇది ఎప్పుడు జరగబోతుందో మాకు చెప్పు అని వాళ్ళు అడిగారు.
When is this temple going to be destroyed?
ఈ దేవాలయం ఎప్పుడు పడగొట్టబడబోతుంది?
And they thought that would be the second coming of Christ.
అదే క్రీస్తు యొక్క రెండవ రాకడని వాళ్ళు అనుకున్నారు.
When the temple is destroyed, that's it, the second coming of Christ.
దేవాలయం ఎప్పుడైతే పడగొట్టబడుతుందో అదే క్రీస్తు యొక్క రెండవ రాకడని వాళ్ళు అనుకున్నారు.
What will be the sign of your coming at the end of the age?
ఈ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని వాళ్ళు అడిగారు.
They asked three questions there.
ఇక్కడ మూడు ప్రశ్నలు అడిగారు వాళ్ళు.
And they thought it was all together.
మనమేమో అంతా ఒకటే అనుకుంటాం.
But it wasn't all together.
కానీ అదంతా కూడా కలిపి ఒకటే ప్రశ్న కాదు.
The temple was destroyed 40 years after Christ's death.
క్రీస్తు మరణించిన 40 సంవత్సరాలకు దేవాలయం పడగొట్టబడింది.
The second coming of Christ is still not taking place after 2000 years.
క్రీస్తు యొక్క రెండవ రాకడ 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా జరగలేదు.
అండ్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ విల్ బి ఈవెన్ అనదర్ 1000 ఇయర్స్ బియాండ్ దాట్.
ఈ యుగ సమాప్తి అంతా కూడా దాని తర్వాత ఇంకా 1000 సంవత్సరాలకు జరుగుతుంది.
సో దీస్ వర్ త్రీ సెపరేట్ క్వశ్చన్స్ విచ్ దే థాట్ వాస్ ఆల్ వన్.
ఈ మూడు కూడా వేర్వేరు ప్రశ్నలు, కానీ వాళ్ళు ఇవన్నీ కూడా ఒకటే అనుకున్నారు.
ద టెంపుల్ వాస్ సచ్ ఎ బిగ్ థింగ్ టు దెం.
దేవాలయం అనేది వాళ్ళకి ఎంతో పెద్ద విషయం.
They thought if this is destroyed, that's it, that's the end of the world.
ఈ దేవాలయమే పడగొట్టబడినట్లయితే ఇదే యుగ సమాప్తి అని వాళ్ళు అనుకున్నారు.
But it wasn't like that.
కానీ ఆ విధంగా కాదు.
Jesus answered and said, See to it that no one misleads you.
మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచుకున్నట్లు మీరు చూసుకొనిడి అని ప్రభు చెప్పారు.
అండ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ దట్ చాప్టర్ హి వాస్ ఆన్సరింగ్ ఆల్ త్రీ క్వశ్చన్స్ టుగెదర్.
ఈ అధ్యాయంలో మిగిలినంతా కూడా మూడు ప్రశ్నలకు ఆయన జవాబులు ఇస్తూ ఉన్నారు.
కంబైనింగ్ ద లాస్ట్ టూ బట్
చివరి రెండు ప్రశ్నలకు కలిపి జవాబు చెప్పారు.
బేసిక్లీ వీ కెన్ సే టూ ఆఫ్ దెమ్.
ముఖ్యంగా రెండు ప్రశ్నలని మనం చెప్పొచ్చు.
వాట్ విల్ బి దిస్ వెన్ విల్ దిస్ హ్యాపెన్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్ అండ్ వెన్ విల్ యూ రిటర్న్.
ఈ దేవాలయం పడగొట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆ తర్వాత మీ రాకడ అనేది ఎప్పుడు జరుగుతుంది?
సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే యూ డోంట్ బి డిసీవ్డ్.
నేను మీతో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా మీరు చూసుకొనండి.
మెనీ విల్ కమ్ ఇన్ మై నేమ్ సేయింగ్ ఐఎమ్ ద క్రైస్ట్ అండ్ విల్ మిస్లీడ్ మెనీ.
అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.
Now we need to understand that verse properly.
ఈ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి.
How many people have you heard who have stood up and said, I am Jesus Christ?
నేనే యేసుక్రీస్తును అని చెప్పిన వారిని మీరు ఎంతమందిని చూశారు?
I think in the history of the world, there may have been a few handful of lunatics who have said that.
మనం చరిత్రలో చూసినట్లయితే బహుశా అతి కొద్ది మంది పిచ్చివాళ్లు మాత్రమే ఆ విధంగా చెప్పారు.
But mislead many?
కాని అనేక మంది తప్పు ద్రోవ పట్టించారు.
How many people would be misled if some person got up in the pulpit and said, I am Jesus Christ?
ఒక వ్యక్తి ప్రసంగ వేదిక మీద నిలబడి నేనే యేసు క్రీస్తును అని చెప్పినట్లయితే ఎంతమంది మోసపోతారు?
I don't think any Christian I know would ever be deceived by that.
దాన్ని బట్టి ఏ క్రైస్తవుడు కూడా మోసపోడు.
Certainly no born again Christian.
తిరిగి జన్మించిన క్రైస్తవుడు నిశ్చయంగా మోసపోడు.
What did he mean?
కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేదానికి అర్థం ఏంటి?
I think we misunderstood that verse.
దాన్ని మనం అపార్థం చేసుకున్నామని నేను అనుకుంటున్నాను.
What he's saying is, many will come in my name and say that I, Jesus Christ, am the real Christ, the Messiah, that Jesus is the Messiah.
దీని అర్థం ఏంటంటే అనేక మంది వచ్చి ఏం చెప్తారంటే యేసే క్రీస్తయ్య ఉన్నాడు, ఆయనే మెస్సయ్య ఉన్నాడు అని చెప్తారు.
Let me read it like that.
దాన్ని ఈ విధంగా చదువుదాం.
Many will come in my name, Jesus' name.
అనేకులు నా పేరున వచ్చి యేసు నామమున.
And say, that's right, Jesus is the Christ, the Messiah.
అవును, యేసే క్రీస్తయ్య ఉన్నాడు, మెస్సయ్య ఉన్నాడు.
And then we'll go around misleading people.
అలా చెప్పిన తర్వాత ప్రజలను మోసం చేస్తూ ఉంటారు.
Because if they say Jesus is not the Messiah, then of course they're not even Christians.
యేసే క్రీస్తు కాదు, మెస్సయ్య కాదు అని వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు క్రైస్తవులే కాదు.
They're not the ones he's warning about.
వాళ్ళ గురించి ఆయన ఇక్కడ హెచ్చరించట్లేదు.
He's warning about people who accept Jesus as the Messiah, the Christ, and then mislead others.
ఆయన ఎవరి గురించి చెప్తున్నారంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు, మెస్సయ్య అయి ఉన్నాడు అని చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసే వాళ్ళ గురించి.
So many will come in my name and say, yes, it is true that I am the Christ.
అనేకులు నా పేరట వస్తారు, అవును నేనే క్రీస్తు ఉన్నాను, అది నిజమే.
Jesus is referring to himself, that he is the Christ, and will mislead many.
ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు నేనే అంటే ఆయన గురించి చెప్తున్నారు. అనేకులు యేసే క్రీస్తు ఉన్నాడని చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తారు.
That's how you got to read that verse.
ఆ విధంగా వచనాన్ని మనం చదవాలి.
Then you understand, oh, then there have been many, many people like that throughout history.
అప్పుడు మనకు అర్థమవుతుంది చరిత్రలో చూసినట్లయితే ఇలాంటి వారు అనేక మంది ఉన్నారని.
Who have said, yes, Jesus is the Christ, and they have gone around with all types of wrong doctrines that have misled millions in these 2000 years.
యేసే క్రీస్తయ్య ఉన్నాడని వాళ్ళు చెప్తారు, ఆ తరువాత ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను వాళ్ళు బోధించి అనేక లక్షల మందిని వాళ్ళు మోసం చేశారు. ఇలాంటివి చరిత్రలో మనం చూస్తాం.
దట్స్ ద ఫస్ట్ వార్నింగ్ హి గేవ్.
ఆయన ఇచ్చిన మొట్టమొదటి హెచ్చరిక ఇది.
వాట్ విల్ బి ద సైన్ ఆఫ్ యువర్ కమింగ్?
నీ రాకడకు గుర్తు ఏమిటి?
డిసెప్షన్,
మోసం జరగటం.
వైడ్ స్ప్రెడ్ డిసెప్షన్,
మోసం అనేది ఎంతో వ్యాప్తి చెందుతుంది.
Again, he says in verse 11.
మరల 11వ వచనంలో ఆయన చెప్పారు.
Many.
అనేకులు.
So notice the word many. Many ఇన్ వర్స్ 5.
చూడండి ఇక్కడ అనేకులు అనేది 5వ వచనంలో కూడా అనేకులు అని ఉంది.
మెనీ ఇన్ వర్స్ 11.
11వ వచనంలో కూడా అనేకులు.
ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ కమ్ అండ్ మిస్లీడ్ మెనీ.
అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు.
దట్స్ ది సెకండ్ థింగ్ హి సేస్.
ఆయన చెప్పిన రెండవ విషయం ఇది.
అగైన్ హి ఫర్దర్ డౌన్ ఇన్ వర్స్ 24, ఫాల్స్ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ విల్ అరైజ్ అండ్ షో గ్రేట్ సైన్స్ టు మిస్లీడ్ ఇఫ్ పాసిబుల్ ఈవెన్ ది ఎలెక్ట్.
మరలా 24వ వచనంలో చెప్పారు, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు.
ఐ టోల్డ్ యూ ఇన్ అడ్వాన్స్.
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను.
ఇట్స్ ఇంట్రెస్టింగ్ దట్ దో హీ స్పోక్ అబౌట్ మెనీ మెనీ సైన్స్ హియర్ లైక్ ఫామిన్స్ ఎర్త్క్వేక్స్ వార్స్ ఇన్ వర్స్ 7 అండ్ పర్సిక్యూషన్.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన ఇక్కడ అనేక సూచనలను చెప్పినప్పటికీ కరువుల గురించి, భూకంపాల గురించి, యుద్ధముల గురించి, శ్రమల గురించి 7వ వచనము.
ద వన్ థింగ్ దట్ హి కెప్ట్ రిపీటింగ్ అట్ లీస్ట్ 3 టైమ్స్ ఇస్ డిసెప్షన్.
ఆయన మరలా చెప్పింది ఏంటంటే కనీసం 3 సార్లు ఆయన చెప్పారు మోసం గురించి.
ద వన్ ఆఫ్ ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్ విల్ బి దర్ విల్ బి ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ డిసెప్షన్ ఇన్ క్రిస్టియానిటీ.
అంచె దినాల్లో జరిగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవత్వంలో ఎంతో మోసం ఉంటుంది.
ఆల్ టైప్స్ ఆఫ్ ఫాల్స్ టీచింగ్స్,
అన్ని రకాల తప్పుడు బోధలు.
హౌ షల్ వి ఎస్కేప్ దిస్ డిసెప్షన్?
ఈ మోసం నుండి మనం ఏ విధంగా తప్పించుకోగలం?
ఐ థింక్ దాట్ ఈస్ ది థింగ్ విచ్ వి నీడ్ టు రియల్లీ అండర్స్టాండ్.
నిజంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
హౌ షల్ వి ఎస్కేప్ ఆల్ దిస్ డిసెప్షన్?
మరి ఈ మోసం అంతటి నుండి మనం ఏ విధంగా తప్పించుకోగలం?
బిఫోర్ వి గోయింగ్ టు వాట్ ఆల్ టైప్ ఆఫ్ డిసెప్షన్ దేర్ ఇస్, ఇట్ సేస్ హియర్ దేర్ విల్ ఈవెన్ బి పీపుల్ షోయింగ్ గ్రేట్ సైన్స్ అండ్ వండర్స్.
అసలు ఆ మోసం ఏంటో మనం తెలుసుకునే దానికి మునుపు ఇక్కడ మనం చదువుతాం, వారు గొప్ప మహత్కార్యములు సూచక్రియలను కూడా కనపరుస్తారు.
యు నో పాల్ సేస్ ఇన్ 2 థెసలోనియన్స్ అబౌట్ ద కమింగ్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్ విచ్ విల్ బి విత్ హోల్ లాట్ ఆఫ్ false signs and wonders. In
Paulu Thessalonikeyalaku rasina 2వ పత్రికలు క్రీస్తు యొక్క విరోధి గురించి విధంగా చెప్పారు, నానా విధములైన సూచక్రియలతోను మహత్కార్యములతోను వస్తాడని.
2 Thessalonians 2:9, the coming of the antichrist is in accord with the activity of Satan with all power and signs and false wonders.
క్రీస్తు విరోధి యొక్క రాకడ సైతాన్ చేత ప్రేరేపించబడి ఉంటుంది, వారి రాక అబద్ద విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ ఉంటుంది.
సో దిస్ గోన్ బి అ లాట్ ఆఫ్ ఫాల్స్ మిరకల్స్.
కాబట్టి అనేకమైన అబద్దపు అద్భుతాలుంటాయి.
ఫేక్ కౌంటర్ఫిట్ హీలింగ్స్,
నకిలీ స్వస్థతలు.
అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ సేయింగ్ దట్ జీసస్ ఇస్ ద మెసాయా అండ్ డిసీవింగ్ మెనీ పీపుల్.
యేసే క్రీస్తయ్యన్నాడని చెప్పి ఆ తర్వాత అనేక మందిని వారు మోసం చేస్తారు.
హౌ షాల్ వి ఎస్కేప్ సచ్ డిసెప్షన్?
ఆ మోసం నుండి మనం ఏ విధంగా తప్పించుకోగలం?
ఇన్ ద సేమ్ చాప్టర్ 2 Thessalonians 2 వేర్ హి స్పీక్స్ ఆఫ్ దిస్ డిసెప్షన్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వర్సెస్.
తెస్సలోనికులకు రాసిన అదే 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మోసం గురించి ఆయన కొన్ని వచనాల్లో చెప్పారు.
హి సేస్ ద వే టు ఎస్కేప్ ఇట్ ఇస్ subtly written here.
ఆ మోసం నుండి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అనే అర్థంలో ఇక్కడ కొన్ని వచనాలు ఉన్నాయి.
He's going to come with all the deception of wickedness.
క్రీస్తు విరోధి దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతో వస్తాడు.
Activity of Satan verse 9, 2 Thessalonians 2:9.
తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుంది ఇది.
Deception of wickedness verse 10.
10వ వచనము, దుర్నీతిని పుట్టించు సమస్త మోసము.
And this will be for those who perish.
మరియు ఇది ఎవరైతే నశించిపోతారో వాళ్ళకి.
And why do they perish?
వాళ్ళు ఎందుకు నశించిపోతారు?
This is a very important phrase.
ఇదెంతో ప్రాముఖ్యమైన మాట.
Because they did not receive the love of the truth so as to be saved.
ఎందుకంటే తాము రక్షించబడటకై సత్య విషయమైన ప్రేమను వాళ్లు అవలంబించట్లేదు.
సేవ్ ఫ్రమ్ వాట్? నాట్ ఫ్రమ్ హెల్ బట్ ఫ్రమ్ సిన్.
ఇక్కడ రక్షించబడటం అంటే ఏంటి? నరకము నుండి అని కాదు, పాపము నుండి.
Jesus came to save his people from their sins.
తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
And for this reason, which reason?
ఈ కారణాన్ని బట్టి. ఈ కారణం అంటే ఏంటి?
They did not receive the love of the truth to be saved from sin.
వారు పాపము నుండి రక్షించబడటానికి సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు.
Therefore, God himself will send upon them a deluding influence so that they might believe what is false.
కాబట్టి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపిస్తాడు.
Our lusts are deceitful, it says in Ephesians 4.
మన దురాశలు ఎంతో మోసకరమైనవి అని ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది.
Satan is a deceiver, it says in Revelation 12.
సైతాను మోసగాడు అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడింది.
The heart is deceitful, it says in Jeremiah 17.
హృదయం మోసకరమైనదని యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది.
Our lust, our heart, the devil, all trying to deceive us.
మన దురాశలు, మన హృదయము, సైతాను అందరూ కూడా కలిసి మనల్ని మోసం చేయాలనుకుంటున్నారు.
Our only hope is that God will protect us.
మనకున్న ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే దేవుడే మనల్ని కాపాడతాడని.
But here it says God himself will turn around and deceive us.
ఇక్కడేమో దేవుడే మన మీదకు మోసం చేసే శక్తిని పంపిస్తాడని ఉంది.
Then there is no hope.
అలాంటప్పుడు మనకి ఇంక ఎటువంటి నిరీక్షణ ఉండదు.
We've got these three forces deceiving us, our heart, our lust, and the devil.
మన హృదయము, మన శరీర దురాశలు, సైతాను, ఈ మూడు శక్తులు కూడా మనల్ని మోసం చేస్తున్నాయి.
And on top of that, if Almighty God also decides to deceive us, there's absolutely no hope.
దీనికి పైగా సర్వశక్తుడైన దేవుడు కూడా మనల్ని మోసం చేస్తున్నట్లయితే మనకు ఇంకా ఎటువంటి నిరీక్షణ ఉండదు.
God is the source of light.
దేవుడే వెలుక్కు మూలమై ఉన్నాడు.
And if he turns off his light, it becomes darkness.
ఆయన తన వెలుగును ఆపివేసినట్లయితే మనం చీకట్లో ఉంటాం.
We're going to be deceived.
అప్పుడు మనం మోసం చేయబడతాం.
Now whom does God allow? On whom does God send this deluding influence?
ఈ మోసము చేసే శక్తిని దేవుడు ఎవరి మీదకు పంపిస్తాడు?
Those who don't receive the love of the truth so as to be saved.
ఎవరైతే రక్షించబడటానికి సత్య విషయమైన ప్రేమను కలిగి ఉండారో వారి మీదకు.
So there we see the secret of how to escape deception.
కాబట్టి ఇక్కడ మనము మోసపోకుండా ఏ విధంగా తప్పించుకోవాలి అనే రహస్యం ఉంది.
Number one, love the truth.
మొట్టమొదటిగా సత్యమును ప్రేమించాలి.
And seek to be saved from sin.
పాపము నుండి రక్షించబడటానికి చూడాలి.
That's it.
అంతే.
If you love the truth and seek to be saved from sin, I can guarantee you'll never be deceived.
మీరు సత్యాన్ని ప్రేమించి పాపము నుండి రక్షించబడటానికి చూస్తున్నట్లయితే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, మీరు మోసపోరు.
Absolutely certain on the basis of that verse.
ఈ వచనం ప్రకారం, ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఎంతో నిశ్చయంగా మనం ఈ విధంగా చెప్పగలం.
God will not deceive you.
దేవుడు నిన్ను మోసం చేయడు.
All these other forces may try to deceive you, but God will keep on giving light, show you those deceptions.
ఈ మిగిలిన శక్తులన్ని నిన్ను మోసం చేయొచ్చేమో, అయితే దేవుడు తన వెలుగును నీ మీద ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆ విధంగా వాటిని నువ్వు తెలుసుకుంటూ ఉంటావు.
What does it mean to love the truth?
సత్యాన్ని ప్రేమించటం అంటే ఏంటి?
First of all, when God shows you something in yourself, in
మొట్టమొదటిగా నీలో ఏదైనా దేవుడు చూపించినప్పుడు,
maybe in a meeting when you're reading the Bible or in some circumstance or situation,
bahusha adi oka kudikalo kavachchu leka neevu bible chadivetappudu kavachchu leka inkoka paristhitilo kavachchu,
you see that you're selfish or you're proud or you're seeking your own in something.
Neevu swarthaparuduvani garvishtuvani leka oka vishayamlo nee sontha korikalane nerverchukotaniki neevu chustunnavani neeku telisinappudu,
just be honest and say, Lord, that's true.
Yadarthanga undi avunu prabhu idi nijam ani cheppu.
Second, when you see something in scripture which goes contrary to what you've believed all your life,
rendavadi entante neevu nee jeevitham anta kuda eppudaka namminaaniki edaina vere vidhanga neevu vakyamlo kanuvannatlayite,
అండ్ యూ స్టడీ స్క్రిప్చర్ కేర్ఫుల్లీ అండ్ యూ సే హే దట్స్ ద ట్రూత్.
నీవు లేఖనాలను బాగా చదివి అవును అది సత్యం అని తెలుసుకున్నట్లయితే,
లవ్ ద ట్రూత్ అండ్ స్టాండ్ అప్ ఫర్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు పబ్లిక్లీ అక్నాలెడ్జ్ ఐ వాజ్ రాంగ్.
నీవు ఆ సత్యాన్ని ప్రేమించు, ఆ సత్యం కోసం నిలబడు. ఒకవేళ బహిరంగంగా నేను తప్పు అని క్షమాపణ కోరవలసి వచ్చినా కూడా,
లవ్ ద ట్రూత్ డోంట్ సీక్ యువర్ ఓన్ ఆనర్ దేర్.
సత్యాన్ని ప్రేమించు, అక్కడ నీ సొంత ఘనత కోసం చూడొద్దు.
యూ విల్ నెవర్ బి డిసీవ్డ్.
అప్పుడు నీవు ఎప్పటికీ మోసగించబడలేవు.
సీక్ టు బి సేఫ్ ఫ్రమ్ సిన్ మోర్ దెన్ టు బి సేఫ్ ఫ్రమ్ సిక్నెస్ అండ్ పావర్టీ.
రోగము నుంచి పేదరికము నుంచి నీవు బయటపడాలి అనే దానికంటే కూడా పాపం నుండి రక్షించబడాలి అనే దానికోసం ఎక్కువగా ప్రయత్నించు.
ఓ లార్డ్ సేవ్ మీ ఫ్రమ్ సిన్.
ఓ ప్రభువా నన్ను పాపం నుండి రక్షించండి.
ఇఫ్ యూ ఫాలో దీస్ టూ రూల్స్ టు లవ్ ద ట్రూత్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ యు సీ ఇన్ గాడ్స్ వర్డ్ అండ్ సీక్ టు బి సేవ్ ఫ్రమ్ సిన్.
నీవు ఈ రెండు విషయాలను వెంబడించినట్లయితే, ఒకటేమో దేవుని యొక్క వాక్యంలో నీవు సత్యాన్ని నీ గురించి నువ్వు చూసినప్పుడు దాన్ని అంగీకరించటం, రెండవదేమో పాపము నుండి రక్షించబడాలని కోరుకోవటం.
యూ కెన్ బి అబ్సల్యూట్లీ ష్యూర్ ఇన్ ద లాస్ట్ డేస్ యూ విల్ నాట్ బి డిసీవ్డ్.
చివరి దినాల్లో నీవు నిశ్చింతగా ఉండవచ్చు, నీవు మోసపోవు.
దట్ ఈస్ అవర్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫ్రమ్ సాతానిక్ డిసెప్షన్ ఇన్ ద లాస్ట్ డేస్.
చివరి దినాల్లో సైతాను జరిగించే మోసం నుండి మనకున్న ఒకే ఒక భద్రత అది.
We'll continue our study in the next episode.
ఈ అధ్యయనమును మనం తర్వాత కొనసాగిద్దాం.